ప్రియమైన ఆత్మబంధుడా, ఈ రోజున కొవ్వాడ షిరిడి సాయిబాబా వారి బాబా దేవాలయం కమిటీ వారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని సుబ్బారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలని దర్శించుకోవటానికి వారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఈ కొవ్వాడ గ్రామం విచ్చేయటం జరిగింది. భగవంతుడు ఒక్కడే, బ్రహ్మము ఒక్కటే, ఒక్కటంటే ఒక్కటే, సత్యం ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటుంది, కానీ రెండు కానీ మూడు కానీ ఉండదు. కానీ ఈ ఊళ్ళో ముఖ్యంగా ఎక్కడ చేసినా రెండు దేవాలయాలు ఎక్కువ కనిపిస్తాయి. ఒకటి కలియుడి దైవం వెంకటేశ్వర స్వామి, రెండు షిరిడి సాయిబాబా. ఈ దేవాలయాలే మా ఆంధ్రాలో ఎక్కువగా భక్తులు భగవంతుని కొంతమంది బాబా రూపంలో ఆరాధిస్తున్నారు, ఆ నామాన్ని స్మరిస్తున్నారు. అలాగే వెంకటేశ్వర స్వామి రూపాన్ని ఆరాధిస్తున్నారు, ఆ నామాన్ని స్మరించుకుంటున్నారు. మనం ఏ ముఖంలో ప్రవేశించినా చేరుకునేది బ్రహ్మమని, సాయిబాబా ముఖంలోంచి లోపల ప్రవేశించినా, వెంకటేశ్వర స్వామి ముఖంలోంచి లోపల ప్రవేశించినా, లోపలికి వెళ్ళేది మనం పొందవలసినటువంటి వస్తువు మటుకి బ్రహ్మమే పొందవలసింది, అదే బ్రహ్మ. ఆ బ్రహ్మమని మనం కొంతమంది వెంకటేశ్వరం అంటే, కొంతమందిని బాబా అంటే, కొంతమంది శివ అంటే, కొంతమంది కృష్ణ అంటే, ఇలా రకరకాల పేర్లతోటి పిలుస్తున్నాం. వస్తువు ఒకటే. ఇలాగే భక్తి అనేది చాలా అవసరం. భగవంతుడి పట్ల భక్తి మనకి అవసరం, ఈశ్వరుడి పట్ల మనకి ప్రేమ అవసరం, భక్తి అవసరం. ఇంకేంటది, మనకు మానసిక ఆరోగ్యానికి చేకూరుతుంది. భక్తి వల్ల మనకి శాంతి కలుగుతుంది, తోటి మానవుడి పట్ల ప్రేమ కలుగుతుంది. శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి భక్తి మనకి సహకరిస్తుంది. తర్వాత మనం ఎక్కువ ఉద్వేగంగా ఉంటాం. ఒక్కోసారి ఉద్వేగం వాళ్ళే ఆందోళనగా ఉంటారు, అశాంతిగా ఉంటారు. తెలివి తక్కువ వాళ్ళే ఎక్కువ ఆందోళనగా ఉంటారు, అశాంతిగా ఉంటారు. ఏకాగ్రత లేని వాళ్ళే ఎక్కువ ఆందోళనగా ఉంటారు, అశాంతిగా ఉంటారు. ఆ విచక్షణ జ్ఞానం అవివేకం లేని వాళ్ళే ఎక్కువ ఉద్వేగంగా ఉంటారు, అశాంతిగా ఉంటారు. అంటే భక్తి మీకు చాలా సమస్యలని పరిష్కారం చేసి పెడుతుంది. బాబా చెప్తూ ఉంటారు, ఒకటి శ్రద్ధ, రెండు సహనం. ఈ రెండు విడిచిపెట్టద్దన. ఒకటి శ్రద్ధ అంటే మానవుడికి రెండు నేత్రాలు ఎటువంటివో, శ్రద్ధ ఒకటి, సహనం ఒకటి. ఈ రెండుకి మనం విడిచిపెట్టద్దు. రెండు రెండు మనకు రెండు నేత్రాలు. భగవంతుడు కూడా చెప్పాడు, శ్రద్ధ లభతే జ్ఞానం. శ్రద్ధ వల్ల మాత్రమే ఈ జ్ఞానం కలుగుతుంది. తర్వాత సహించేవాడు లోకాన్ని స్వతంత్రించుకుంటాడు. సహించేవాడికి సామాజిక సమాజంలో గౌరవం పెరుగుతుంది. తర్వాత వాడికి ఆర్థిక స్థానం పెరుగుతుంది. హృదయం యొక్క నూతులు పెరుగుతాయి. హృదయం విశాలమవుతుంది. అంటే సత్వగుణం ఇంటికి ప్రాక్టీస్ చేయమన్నారంటే, మనల్ని సత్వగుణం ప్రాక్టీస్ చేసేవాడికి సహనం వస్తుంది, శ్రద్ధ వస్తుంది. బాబా గారు రిపీటెడ్గా చెప్పింది ఏంటంటే, ఇతరులను లోపాలను చూడకో, నీ లోపాలను చూసుకోవాలి. నీ లోపాలను ఎవరుంటే సవరించుకుని బాగు చేసుకోవాలి. అందుచేత ఒకటి శ్రద్ధ, రెండు సహనం. ఈ రెండు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకే విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు బాబాను స్మరించండి, వెంకటేశ్వరుని స్మరించండి, కృష్ణుని స్మరించండి, అవతార పురుషుల్లో ఎవరినైనా మీరు స్మరించండి. స్మరించడం వల్ల లాభం ఏంటంటే, మనలో ఉన్న మంచి పెరుగుతుంది, చెడు తగ్గిపోతూ ఉంటుంది. మన భగవంతుని కాన్స్టెంట్గా రిమెంబరెన్స్ పెట్టుకోవటం వల్ల, నిరంతరము దైవస్మరణ వల్ల మనలో మనస్సులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. జీవలక్షణాలు చైతన్యము మంచికి చెడుకి ఈ ద్వంద్వాలకి అతీతం, ద్వైతానికి అతీతం చైతన్యం, ద్వంద్వాలకు అతీతం. ఈ పుణ్యమని పాపమని మంచని చెడని ఇటువన్నిటికి అతీతంగా ఉంటుంది చైతన్యం. ఈ దోషాలన్నీ ఎక్కడ ఉన్నాయంటే బుద్ధిలో ఉన్నాయి, మనస్సులో ఉన్నాయి దోషాలన్నీ. ఈ దోషాలను మనం తగ్గించుకోవాలంటే నిరంతరము భగవంతుని స్మరించుకోవటం వల్ల దోషాలు తగ్గుతాయి. నిరంతరము భగవంతుని స్మరించుకోవటం వల్ల బుద్ధిలో దోషాలు తగ్గుతాయి, బుద్ధిలోనే మంచి పెరుగుతూ ఉంటుంది, చెడు తగ్గుతూ ఉంటుంది. అది జీవితంలో మనకి మంచి పెంచుకోవాలి, చెడు తగ్గించుకోవాలి. మన గురించి మనకు ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి, అంతనం ఉండాలి. అంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి, మనల్ని మనం పరిశోధించుకోవాలి, మనల్ని మనం బాగు చేసుకోవాలి. ఇతరులు ఎవరో వచ్చి బాగు చేస్తారని కనిపెట్టుకుండకూడదు. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మనం చేస్తున్న ప్రయత్నమే భగవంతుడి కృపగా మారి మన దగ్గర వస్తుంది. అందుచేత మనకు బహు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే, ఒకటి ఇంద్రియ నిగ్రహం, రెండు మనో నిగ్రహం. భగవంతుడు చెప్తున్నాడు, మనం అనుభవించే భోగాలే భవిష్యత్తులో మనకు రోగాలుగా వస్తాయి. పూర్వజన్మలో మనం అనుభవించిన భోగాలు ఈ జన్మలో రోగాల కింద వస్తున్నాయి. ఈ జన్మలో మనం అనుభవిస్తున్నటువంటి భోగాలన్నీ కూడా రాబోయే జన్మలో రోగాల కింద వస్తాయి. అంటే ఆనందం ఎక్కడుందంటే మన హృదయంలోనే ఉంది. శాంతి ఎక్కడుంది? మన హృదయంలోనే ఉంది. సుఖం ఎక్కడుంది? మన హృదయంలోనే ఉంది. ప్రపంచంలో ఉన్న సంపద కంటే కూడా మన శాంతి ముఖ్యం. మనకి శాంతి లేనప్పుడు, సుఖం లేనప్పుడు, ఆనందం లేనప్పుడు ప్రపంచంలోని సంపద అంతా తీసుకొచ్చి మనం చేతిలో పెట్టి మనం సుఖపడం. అప్పుడు తెలుస్తుంది మనకి ఇంత సంపద ఉన్నా సుఖపడటం లేదు, సంపద కంటే శాంతి ముఖ్యం, సుఖం ముఖ్యం అని. మన ఆనందం ఎక్కడుందంటే మన హృదయంలోనే ఉంది. మన శాంతి ఎక్కడుందంటే హృదయంలోనే ఉంది. భగవంతుడు ఎక్కడున్నాడంటే హృదయంలోనే ఉన్నాడు. మనకు నోచూపు అలవాటు లేక, అంతర్ దృష్టి అలవాటు లేక, అంతర్ముఖత్వం చేతకాక చెట్ల చుట్టూరు, పొట్టల చుట్టూరు ఎక్కడెక్కడో తిరుగుతున్నాం దేవుడి కోసం. మన హృదయంలో ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్న ప్రభువు నిడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. యేసుక్రీస్తు చెప్పాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. ఎవరికైతే హృదయ శుద్ధి ఉందో, ఎవరికైతే బుద్ధి శుద్ధి అవుతుందో, వారికి సిద్ధి కలుగుతుంది. వారు మాత్రమే దేవుని చూచగలరు. అంటే భగవంతుణ్ణి శారీరక వ్యాయామం వల్ల భగవంతుని మోసం చేయలేం. అంటే ఒక పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, ఏం చెప్తారంటే, మన హృదయ గుహలో కనుక భగవంతుడు మనకు అంతర్యామిగా ఉన్నాడు, మన ఆధ్యాత్మిక హృదయంగా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, మన దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి నియమిస్తున్నాడు, నియమిస్తున్నాడు దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి నియమిస్తున్నాడు, ఆయన దయ లేకుండా, ఆయన అనుగ్రహం లేకుండా ఆయనకు సంబంధించిన గిరుకు కూడా మనం పొందలేము. దేవుని దయ లేకుండా దేవుని పొందలేదు. అన్నిటికంటే ఈ కర్మ చేయటం, దాని తాలూకు ఫలం అనుభవించటం, ఈ జన్మలు పునర్జన్మలు, ఈ అన్నిటికంటే కూడా దేవుని అనుగ్రహం ఉత్కృష్టమైనది, ఉదాత్తమైనది, ఉన్నతమైనది. దేవుని దయ కనుక మనకు ఉంటే ఇవాళ అసాధ్యం ఉంది, రేపు సాధ్యం అవుతుంది. ఇవాళ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అనుకుంటే రేపు పాసిబుల్ అవుతుంది. దేవుని దయకి అన్నీ సాధ్యమే. దేవునికి దయకి సాధ్యం కాదంటే ఏమీ లేదు. అయితే మన హృదయంలో ఆనందం ఉంది, శాంతి ఉంది, మనం కోరుకునేది ఎక్కడ బయట లేదు, మన హృదయంలో ఉంది, కానీ మన చేతికి అందటం లేదు. అది మనకు అనుభవంలోకి రావటం లేదు. అది మనకు అనుభవంలోకి రావాలంటే హృదయ గుహలో కనుక మనం ప్రవేశించగలిగితే, ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే సుఖం ఉందో, ఎక్కడైతే చావులేని సత్పదార్థం ఉందో, శరీరం చనిపోతుంది. చావులేని సత్పదార్థం అంటూ మన హృదయంలో ఉంది. శరీరం చనిపోతుంది, శరీరం పుడుతుంది, చనిపోతుంది. చనిపోయినవాడు పుడుతూ ఉంటాడు, పుట్టినవాడు చనిపోతూ ఉంటాడు. మనం అందరం ఉన్నాం, ఉంటాం కూడాను. మనకి లోపల మనకున్న మనం ఏదిగా ఉన్నామో ఆ వస్తువుకి చావు లేదు. దానికి చావు లేదు కాబట్టి అది మనం అయి ఉన్నాం కాబట్టి చావు అంటే మనం ఇష్టపడటం లేదు. మనందరికీ శరీరానికి చావు వస్తుంటే మనందరికీ భయం కలుగుతుంది. ఎందుకు భయం వస్తుంది? శరీరానికి చావు వస్తుంటే ఎందుకు భయం కలుగుతుందంటే, శరీరం తర్వాత ఉండమేమో అని భయం వస్తుంది. శరీరం మరణిస్తే మనం ఉండమేమో అని భయం వస్తుంది. ఉంటాం కానీ ఉండమనే తలంపు వల్ల మనకి దుఃఖం వస్తాం. అన్ని తలంపులే, ఇష్టం ఒక తలంపు, అయిష్టం ఒక తలంపు, కోపం ఒక తలంపు, కోరిక ఒక తలంపు, అసూయ ఒక తలంపు, భయము ఒక తలంపు. శరీరం చనిపోయేప్పుడు నేను చనిపోతున్నా అనుకోవటం కూడా ఒక తలంపు. తలంపులు జీవితం అంతా తలంపులు. అది ఈ తలంపులకి, ఈ సంకల్పాలకి, ఈ వికల్పాలకి, ఈ మనోబుద్ధులకి, ఇంద్రియాలకి, అన్నిటికి అతీతంగా ఒక పరబ్రహ్మ ఉన్నాడు. వాడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. ఆ లోపల ఉన్నవాడిని తెలుసుకుంటే అంతటా ఉన్నవాడు కూడా మనకు అనుభవంలోకి వస్తాడు. ఒకటి మనస్సు, రెండు మాట, మూడు చేత. ఈ మూడు ఒకటిగా ఎవరికైతే ఉందో, ఈ మూడు ఎవరికైతే ఏకంగా ఉన్నాయో, ఈ మూడు ఎవరినైతే సమన్వయం చేసుకుంటున్నాడో, వాడిని త్రికరణశుద్ధి ఉండని చెప్తారు, వాడికి మాత్రమే భగవద్ అనుభవం కలుగుతుంది. శాస్త్రాలు ఏమని చెప్పారంటే, నువ్వు ఒక్కసారి కనుక హృదయగుహలోకి వెళ్ళగలిగితే, మనసుకి వైరాగ్యం నేర్పి, మనసుకి అభ్యాసం చేసి, దానికి నోచూపు నేర్పి, అంటే మనం ఏదైనా కర్మ మాట్లాడుతుంటే సాత్వికంగా మాట్లాడాలి. నేను మాట్లాడే మాట నాకు ఉపయోగపడాలి, నీకు ఉపయోగపడాలి, సమాజానికి హితవు కలగజేయాలి. నేను మాట్లాడే మాట నా చైతన్య స్థాయి పెరగటానికి సహకరించాలి, నీకు ఎంతో కొంత శాంతి తీసుకురావటానికి నీకు సహకరించాలి. ఈ మూడు లేని వాళ్ళు జీవితంలో ఏది సాధించలేదు, అసలు మోక్షం అసలే రాదు వాళ్ళకి. దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఈ త్రికరణ శుద్ధి లేని వాడు లౌకికంగా ఏమైనా కొన్ని ప్రయోజనాలు సాధించవచ్చు, కానీ భగవద్ అనుభవం పొందలేడు. సమాజంలో కొంతమంది మనల్ని స్తోత్రం చేస్తూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. సమాజం అంటే ఈ మన ప్రపంచంలోకి ఎందుకు వచ్చామంటే పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. రామకృష్ణ పరమహంస చెప్పాడు, నేను ఎంతకాలం అయితే జీవించుంటానో అంతకాలం పాఠాలు నేర్చుకుంటానో ఉంటానని. యాజలాం యాజైలు సూలాం డూ ఐలరేనని. అంచేత మనం పాఠాలు నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చాం. కొంతమంది మనం స్తోత్రం చేస్తూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. మనం స్తోత్రానికి పొంగిపోకూడదు, విమర్శలకి పొంగిపోకూడదు. పాత్రలను చేసే వాళ్ళ దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకోవాలి మనం. మనం విమర్శించే వాళ్ళ దగ్గర కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలను నేర్చుకుంటూ మనల్ని మనం సరిదిద్దుకుంటూ, మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ, మన చైతన్య స్థాయి పెంచుకుంటూ, పునర్జన్మ లేనటువంటి స్థితిని, నిర్వాణ సుఖాన్ని, ఆత్మసుఖాన్ని పొందే స్థితికి ఎదగాల మనం. ఎదిగి రావాలి అక్కడికి. ఆరోగ్యకార్యం చైతన్య స్థాయి పెంచుకోవాలి. చైతన్య స్థాయి పెంచుకోవాలి అంటే మనం అభివృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ, ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావడానికి పక్కన ప్రయత్నం చేస్తూ, సాధన చేస్తూ, మనసుకి వినయం నేర్పుతూ, ఇంద్రియాలకు నిగ్రహం నేర్పుతూ, లోకానికి హితవ కోరుతూ, ఇవన్నీ సమన్వయం చేసుకుంటే మనం ఏమవుతామంటే హృదయ గుహలోకి వెళతాం. భగవంతుడు ఏ గుహలో ఉన్నానని చెప్తున్నాడో ఆ హృదయ గుహలోకి మనం వెళ్ళగలిగితే, శాస్త్రం ఏమి చెబుతుందంటే హృదయ గుహలోకి వెళ్ళినవాడు మళ్ళీ శరీరం అనే గుహలోకి రావక్కర్లేదని. హృదయ గుహలోకి వెళ్ళిన మనిషి మరి శరీరం అనేది ఒక గొల్ల. ఈ శరీరం అనేది ఒక గొల్ల. ఈ శరీరం ఈ హృదయ గుహలో ప్రవేశించిన వాడు అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల హృదయ గుహలో ప్రవేశించిన వాడు మరి శరీరం అనే గొడవలోకి రావక్కర్లేదు అని. మరి శరీరం పునర్జన్మ వచ్చిందంటే శరీరం వస్తుంది అంటే వాడు పునర్జన్మ లేని స్థితిని వాడు పొందొచ్చు, అమూర్తం స్టేట్ పొందొచ్చు. అయితే ఎవడైతే హృదయ గుహలోకి వెళ్ళాడో అక్కడ ఉన్నటువంటి శాంతి, అక్కడ ఉన్నటువంటి ఆనందం. మానవుడికి దేవుడు అంటే, బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు అంటే మనం రాముడు అనుకుంటున్నాం, అనుకోవచ్చు పర్వాలేదు, కృష్ణ అనుకుంటున్నాం, బాబా అనుకుంటున్నాం, లేకపోతే యెహోవా అనుకుంటున్నాం, మరొకటి అనుకుంటున్నాం, అల్లా అనుకుంటున్నాం. ఎందనుకున్నా బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు అంటే నేను ఉన్న మన అందరికీ ఉండాలి ఉంది, ఆ ఉండటమే దేవుడై ఉన్నాడు. మన అందరికీ ఎవరికీ చనిపోవాలని లేదు, అందరికీ ఉండాలనే ఉంది, ఆ ఉండటమే దేవుడు. మన అందరికీ ఉండాలండి కాబట్టి శరీరం చనిపోతే ఉండవని అనుకోవటం అనే తలంపు వల్ల నాకు దుఃఖం వస్తాను. కానీ ఇప్పుడు మన భక్తి మన పరిస్థితి ఎలా ఉందంటే, తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం. సాధనలో మన మనసుని ఇన్వాల్వ్ చేయటం లేదు. ఇప్పుడు మేము ఉదాహరణకి మన ఇష్టాలు అయిష్టాలు పెంచుకుంటున్నాం, రాగాలు ద్వేషాలు పెంచుకుంటున్నాం, కోరికలు కోపాలు పెంచుకుంటున్నాం. కొంతమంది సాధన చేసి కోపం నేర్చుకుంటారు. సాధన చేస్తామంటే చివరి కాదు నేర్చుకుని ఏంటి అని కోపం నేర్చుకుంటారు, చిరాకు నేర్చుకుంటారు, విసుగులు నేర్చుకుంటారు. అదేం సాధన? నువ్వు నిజంగా సాధన చేస్తామంటే నీ మనసు నిర్మలంగా ఉండాలి, నీ మనసుకి ఏకాగ్రత రావాలి, నీ మనసుకి నోచూపు రావాలి, నీ మనసులో శాంతి నీ ముఖంలో కనపడాలి. ఏమి సాధన చేయటం, నువ్వు నిజంగా సాధన చేస్తుంటే ఆ నిర్మలత్వం నీ చూపులో, నీ నేత్రాల్లో కనిపించాలి. సాధన చేసి కోపం నేర్చుకోవడానికి అధికంగా ఇక్కడ కావాల్సిన ప్రధానం. ఈ మనం సాధన చేస్తున్నాం, మనకి ఏమైనా రాగద్వేషాలు తగ్గినాయా, ఇష్టాయిష్టాలు తగ్గినాయా? అసలు ఈ లోకంలో అన్నిటికంటే మనకు కావాల్సినటువంటి సమాన బుద్ధిని కల్టివేట్ చేయాలి, సమత్వ బుద్ధిని కల్టివేట్ చేయాలి. ఇష్టం ఒక తలంపు, అయిష్టం ఒక తలంపు. మన తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన మొదలు శ్మశానానికి ఉండే వరకు ఈ ఇష్టం అయిష్టం, రాగం ద్వేషం, మన మనస్సు మధ్యలో పెరుగుతూ ఉంటుంది. మోహం పెరుగుతూ ఉంటుంది, మాయ పెరుగుతూ ఉంటుంది, అజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఎవరోజు ముక్కులో ఉన్న గాలి, ప్రాణం అంటే ముక్కులో ఉన్న గాలి, అది బయటికి పోతుంది. లోపల మననిస్తాం, చేసిన దేనికి సాధించింది సున్న. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, రాగద్వేషాలు తగ్గించకపోతే, ఇష్టాలు అయిష్టాలు కనుక తగ్గించకపోతే మనస్సు పలచబడదు, మనసుకు అంతర్దృష్టి కలగదు. ఎవడైతే అగ్నిహోత్రం నిద్రం చేసేటప్పుడు అగ్ని మన అగ్నిలో మనం నిద్ర హోమం చేస్తాం, ఆ నిద్ర హోమం చేసే బదులు మన మనస్సుని మనస్సులో ఉన్న వాసనని హోమం కనుక చేస్తే వాడు నిష్ప్రపంచ స్థితిని పొందుతాడు. వాడు శరీరం ఉండగానే శరీరం లేని స్థితిని పొందుతాడు, ప్రపంచం ఉండగానే లోకానికి అతీతమైన స్థితి పొందుతాడు. నేను దేహం మరణించినప్పుడు, దేహం మరణించినప్పుడు నేను మరణిస్తున్నానని తలంపు పోతున్న వాడికి, నిష్ప్రపంచ స్థితి పొందిన వాడికి. అంటే బాడీ లెస్టేట్, మైండ్ లెస్టేట్, వరల్డ్ ఎస్టేట్, గాడ్ ఎస్టేట్, దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి వివాదాలకు కూడా అతీతమైన స్థితి పొందుతాడు. దేహరహితుడు, మనోరహితుడు, ఇంద్రియరహితుడు, లోకరహితుడు, ఆ లోకంలో ఉండగానే లోకాతీత స్థితి పొందుతాడు. వీళ్ళే గుణాతీతులని జ్ఞానిని అర్జునటువంటి బ్రాహ్మీ స్థితిని పొందటానికి నువ్వు ప్రయత్నించాయని రిపీటెడ్గా పరమాత్మ చెప్తూ వస్తున్నాడు. పరమాత్మ చెప్పాడు, అర్జున ఎవరైతే నీకు నాకు జరుగుతున్నటువంటి సంభాషణ ఎవడైతే విని, ఎవడైతే చక్కగా అధ్యయనం చేసి అర్థం చేసుకుని ఇతరులకు బోధిస్తున్నాడో వాడి లోకంలో నాకు ప్రీతిపాత్రుడు, వాడు నాకు ఇష్టుడు, వాడు నా స్వరూపాన్ని పొందుతాడు. ఈ లోకంలో కాదు ఇతర లోకాల్లో కూడా అంతకంటే ఇష్టుడు నాకు ఎవడో లేడు. అదే జ్ఞాన యజ్ఞం. ఇప్పుడు మనం అందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఇది జ్ఞాన యజ్ఞం. ఈ జ్ఞాన యజ్ఞంలో అందరూ భాగస్వాములే. ఈ జ్ఞాన యజ్ఞంలో మనం భగవంతుని గురించి మాట్లాడుకుంటుంటే మనకేమవుతుంది, పుణ్యం పెరుగుతూ ఉంటుంది, పాపం తగ్గుతూ ఉంటుంది. పుణ్య ఫలితం సుఖం, పాప ఫలితం దుఃఖం. దుఃఖం అనుభవిస్తే పోతుంది, పుణ్య ఫలితం కూడా సుఖం అనుభవించడం అది పోతుంది. ఈ రెండు ద్వంద్వాలు, ఈ రెండు వీటికి అతీతంగా ఒక చైతన్యం ఉంది. దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందం. అది ఉండటమే, అది మనకు అంతర్యామగా ఉంది, మన హృదయంలోనూ ఉంది. అంటే అది మనం అనుభవే. ఈ శరీరం కాలి బూడిద అవకముందే, ఈ శరీరాన్ని కప్పెడితే మట్టి అవుతుంది, కాలిస్తే బూడిద అవుతుంది. ఈ శరీరం కాలి బూడిద అవకముందే, ఈ శరీరానికి అతీతంగా, ఈ మనస్సుకు అతీతంగా ఉన్నటువంటి సద్వస్తువును అనుభవే వైద్యం చేసుకో. అది పొందకుండా నువ్వు వెళ్ళిపోతే ఎన్ని సాధించిన ఒకటి లేని సున్నలు. అదే కృష్ణుడి గీతలో చెప్తాడు, నువ్వు ఏది పొందిన తర్వాత, ఏ సుఖం పొందిన తర్వాత దాంతో సమానమైంది కానీ దానికి మించింది కానీ లేదని తెలుస్తుందో అటువంటి సుఖాన్ని, అటువంటి శాంతిని పొందిన అర్జున, అవి అలౌకికమైనది, అది అభౌతికమైనది. అలౌకికమైనటువంటి సుఖాన్ని, అభౌతికమైన సుఖాన్ని నీ శరీరం కాలు భూమి దొరకముందే, ఈ భూమి మీద నువ్వు అటు ఇటు తిరుగుతున్నప్పుడే నువ్వు ఆ సుఖాన్ని పొందటానికి ప్రయత్నించి ఆ హ్యాపీనెస్ని, అన్లిమిటెడ్ పీస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్ దాన్ని పొందటానికి ఇప్పుడే, ఎప్పుడో ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే నువ్వు పొందటానికి ప్రయత్నించే. కొంతమంది ఏమనుకుంటున్నారంటే పని మానేస్తే జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటున్నారు. పని మానేస్తే జ్ఞానం రాదు, స్వామృతనం వస్తుంది. మన పని ద్వారా కూడా భగవంతుని కర్మ గీతలో చెప్పింది. అదే పని ద్వారా కూడా మన సైన్స్ నేర్చుకున్న వాళ్ళందరికీ ల్యాబొరేటరీలో ప్రాక్టికల్ చేయిస్తూ ఉంటారు. అలాగే మనకి భక్తి ఉండొచ్చు, వివేకం ఉండొచ్చు, ఇవన్నీ కర్మయోగంలో కర్మను ఆచరించినప్పుడే మనకి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంటాయి. కర్మను ఆచరించాలి. ఎలా ఆచరించాలి? నువ్వు భగవంతుడు చెప్పింది ఆచరించి, భగవంతుడు చెప్పినట్టుగా భగవంతుడు చెప్పిన వాక్యాన్ని విని, ఆ వాక్యాన్ని నువ్వు శ్రవణం చేసి మననం చేసి అది నువ్వు అనుభవంలోకి తెచ్చుకుని భగవంతుడు ఎలా చెప్తే అలా మనం విని అలా నడుచుకుంటే మనకు భగవద్ అనుభవం కలుగుతుంది, భగవంతుడు మన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. అయితే భగవంతుని ఊరికే రోజు స్తోత్రాలు చేస్తూ భగవంతుడు చెప్పిన మాట వినకపోతే మనకి జ్ఞానం ఇవ్వటం కానీ మా అమాయకుడు కాదు, మనకంటే తెలివి గలవాడు, మనకంటే వివేకవంతుడు. మనం మన జీవితాన్ని ఎక్కడ మడుపు తిప్పాలో తెలిసి ఆయనకి అంటే ఆయన ఊరికే మాటలతో స్తోత్రం చెప్తావు, భగవంతుడు భగవద్గీత చెప్పిన మాటలైనా మనకు గౌరవం లేకపోతే, అలా నడుచుకోవటం మనం చేతకపోతే, ఓ నేర్చుకోకపోతే, భగవంతుని కేవలం స్తోత్రాలు చేయటం వల్ల ఆయన దయకి మనం పాత్రలాము. ఇంతకి సబ్జెక్ట్ ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం పొందటానికి ఆటంకాలు ఏమిటని ఒకసారి రమణ మహర్షి గారు నా ప్రశ్న అడిగారు. ఏమంటే హృదయంలో భగవంతుడు ఉంటున్నాడు ఉన్నాడని చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు ఉన్నాడని, అంతర్యామిగా ఉన్నాడని చెప్తున్నారు, నువ్వు ఎక్కడో వెతక్కు నీ లోపల వెతుకని చెప్తున్నారు, సుఖం కోసం ఎక్కడో వెతక్కు నీ లోపలే ఉండి సుఖం ఉంటా, నువ్వు కూరదంతా నీ లోపలే ఉండి అంటే ఎక్కడ ఉన్నా నా హృదయంలో ఉండి నా హృదయంలో ఈస్తాడంటే నాకు ఎందుకు తెలుగు పట్టడం లేదని ప్రశ్న. అంటే రమణ మహర్షి గారు ఏమన్నారంటే నీ అలవాట్లు ఎక్కడ వేగంలోంచి ఏ కారణాల వల్ల నీ మనస్సు బాహ్య ముక్కవుతుందో ఆ కారణాల్లోంచి, ఏ కారణాల వల్ల ఏ నీకు దుఃఖం వస్తుందో ఆ కారణాల్లోంచి. ఇప్పుడు భయం వస్తుంది మనకి, అదొక తలంపు. ఆల్ ఫియర్స్ మొత్తం ఫియర్స్ అన్నీ కూడా ఫాల్స్ బేస్డ్, ఆల్ ఫియర్స్ ఆర్ ఫాల్స్ బేస్డ్. సర్వసాధారణంగా భయం అనేది మనం ఊహించుకోవడంలో ఎక్కువ వస్తాయి, భయాలు కూడా మనం ఊహించుకోవడంలో ఎక్కువ వస్తాయి. అంటే మనకి భగవద్భావం పొందితే అభయ స్థితికి మనకు కలుగుతుంది, అభయ స్థితే మోక్షం, విషాద రహిత స్థితే మోక్షం. అంటే మనకి రమణ మహర్షి గారు అడిగిన ప్రశ్న ఏమిటంటే మీ హృదయంలో నా హృదయంలో దేవుడు ఉన్నాడని చెప్తున్నారు, మరి ఉంటే నాకు ఎందుకు తెలియబట్టం లేదని. నీ అలవాట్ల యొక్క వేగంలోంచి, నీ ఇష్టాయిష్టాల యొక్క వేగంలోంచి, ఈ కామక్రోధాల యొక్క వేగంలోంచి నీ విడుదల పొందు. విడుదల పొందిన తర్వాత చెప్ప హృదయంలో దేవుడు ఉన్నాడో లేదో నీకు తెలుస్తుంది. మన చేత ఎవరు పాపాలు ఎవరు చేస్తున్నారు, అలా మనం పొరపాట్లు చేస్తున్నాం. మనకి ఎవరికి పొరపాట్లు చెయ్యాలని లేదు కానీ చేస్తున్నాం. ఎవరు చేస్తున్నారు పొరపాట్లు? మన కోరిక చేయిస్తాం, ఇంకోటి ఎవరు చేస్తున్నారు? మన కోపం చేయిస్తాం. అంటే మనకి కోపం కూడా మన చేత కొన్ని దోషాలు చేయిస్తుంది, పొరపాట్లు చేయిస్తుంది, అలాగే కోరిక కూడా కొన్ని పొరపాట్లు చేయిస్తుంది. అంటే మనకి కోప కారణం ఏదుందో అంటే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉండాలంటే నాకు కోపం లేదు అనుకుంటే సరిపోదు నేను. కోప కారణాలు, నా కోపం వచ్చే కారణాలు నాకు చుట్టూ ఉన్నప్పటికీ నేను కోపం లేకుండా ఉండగలిగితే అప్పుడు ఈశ్వరుని దగ్గరికి నేను పాత్రను అవుతాను. అంటే మనస్సు యొక్క వాసనలు, ఈ తలంపులన్నీ మనస్సులో ఉన్నాయి. అంచేత మనస్సు నశిస్తే మొత్తం తలంపులన్నీ, ఈ వాసనలు కోరికలన్నీ మనస్సులో ఉన్నాయి. మనస్సు నశిస్తే ఇల్లు కాలిపోతే ఇంట్లో ఎలకలన్నీ ఎలా కాలిపోతాయి. మనోనాశనం అయినప్పుడు మనస్సులో డస్ట్ అంతా నశిస్తుంది. ఈ ఇష్టాలు అనిష్టాలు, ఈ ఉద్రేకాలు, ఈ సీరియస్గా ఉండటం శాస్త్రంలో చెప్తారు. పీపుల్ విత్ హ్యూమనిటీ, పీపుల్ విత్ ఇంటెలిజెన్స్, పీపుల్ విత్ డిస్క్రిమినేషన్, పీపుల్ విత్ కరేజ్ ఆర్ నెవర్ సీరియస్. నువ్వు సీరియస్గా ఉంటున్నా అంటే నీకు లోపల లోతు లేవని అర్థం. నువ్వు సీరియస్గా ఉంటే నీకు వివేకం తక్కువ అని అర్థం. కొంతమంది ప్రతిదీ చిన్న విషయానికి సీరియస్ అవుతా ఉంటారు. నువ్వు సీరియస్ అవ్వటం వల్ల ఆత్మ కానియందు ఆత్మబుద్ధి కలుగుతాను, నిజం కానిదేనండి నిజమనే బుద్ధి కలుగుతుంది, సత్యము కానిదేనండి సత్యబుద్ధి కలుగుతుంది, ఆత్మ కానిదేనండి ఆత్మబుద్ధి కలుగుతుంది. ఈ చెడ్డవాళ్ళు వాడు చెడ్డవాళ్ళు అయినప్పుడు కానీ మంచివాళ్ళు అనుకునే బుద్ధి కలుగుతుంది మనకు. ఇంకేక డిస్క్రిమినేషన్ లేదు, ఆ ఇంటెలిజెన్స్ లేదు, ఆ సటిల్ ఇంటలెక్ట్ లేదు, మైండ్లో కూల్నెస్ లేదు, ఆ మైండ్ క్వైట్గా ఉండదు, ఇంద్రియాలు క్వైట్గా ఉండవు. అంటే ప్రతిదానికి సీరియల్స్ అవుతూ ఉంటాం. ఇంకే మనలో లోతు లేకపోవటం వల్ల, ఆలోచించే శక్తి లేకపోవటం వల్ల, వినయం లేకపోవటం వల్ల, వినయం లేని వాడికి విజ్ఞానం రాదు, వినయం లేని వాడు విజ్ఞానాన్ని సాధించలేడు. అయితే మనం గ్రహించవలసింది ఏమిటంటే ఎక్కువ మనం అనకం నేర్చుకోవాలి, ఎదురెగిరి పట్టం కాదు మనం నేర్చుకోవాల్సింది, అణిగొడ్డటం నేర్చుకోవాలి. ఆ అణిగి ఉన్న వాడికి అంతర్ముఖ దృష్టి కలుగుతుంది, అంతర్ముఖ దృష్టి కలిగిన వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే వాడికి ఆత్మజ్ఞానం కలిగిందో వాడికి సుఖం వాడి బజార్లో సుఖాన్ని వెతుక్కు అక్కర్లేదు. సుఖము వాడికి స్వరూపంగా, శాంతి వాడికి స్వరూపంగా, మోక్షం వాడికి స్వరూపంగా, నారాయణుడు వాడికి స్వరూపంగానే వ్యక్తమవుతాడు. అంటే ఎప్పుడో ఎక్కడో ఏదో మనం పొందుదామనుకున్నది ఇప్పుడే ఇక్కడే మనం పొందవచ్చు. అయితే ఈ జ్ఞాన యజ్ఞాలు ఇప్పుడు సుబ్బారావు గారి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు, అలాగే గీతా సత్సంగాలు చేస్తున్నారు, జ్ఞాన యజ్ఞాలు చేస్తున్నారు, భజనలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తే ఇవన్నిటి ప్రయోజనం ఏంటంటే మనస్సును సమాయత్వం చేయటానికి, మనస్సును పవిత్రం చేయటానికి, మనం ఏదైతే పొందుదామనుకుంటున్నామో దాన్ని ప్రిపేర్ మైండ్ని దాన్ని ప్రిపేర్ చేయటానికి ఇవన్నీ మనం చేస్తున్నాం. ఆ మైండ్ని ప్రిపేర్ మైండ్ని ప్రిపేర్ చేస్తుంటే, మైండ్ని సమాయత్వం చేస్తే, మైండ్ని డిజర్వ్ చేస్తే అప్పుడు మనకు ఈశ్వరుని గది వర్షిస్తుంది, ఈశ్వరుడు మనకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. అంచేత నీ మనస్సు మన అందరికీ ఉన్నాం, ఇది బాగా అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్. అసలు మన అందరికీ ఉండాలని ఉంది, ఉండాలని ఉంది. ఇప్పుడు చచ్చిపోతే మనకు వచ్చిన నష్టం ఏంటి? అసలు అందరికీ ఉండాలని ఉంది, ఎవరికీ చనిపోవాలని లేదు. 100 సంవత్సరాలు వచ్చిన వాడికి కూడా ఇంకా ఉండాలంట, ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి. అంటే మన శరీరం చనిపోతుంది, శరీరం ఏంది, మనకు ఆత్మబుద్ధి ఉంది, ఇంద్రియాల పట్ల ఆత్మబుద్ధి ఉంది, లోకం పట్ల ఆత్మబుద్ధి ఉంది, మనకి ఇష్టమైన వాళ్ళ పట్ల ఆత్మబుద్ధి ఉంది. కానీ ఆత్మ ఏంది, ఆత్మబుద్ధి లేదు. ఆత్మ కాని ఏంది, ఆత్మబుద్ధి ఉంది. ఆత్మ కాని ఏంది, ఆత్మబుద్ధి నశిస్తేనే కానీ ఆత్మ మనకు స్వరూపం లేదు, వ్యక్తం కాదు, వ్యక్తమయ్యే అవకాశం లేదు. అంటే నీకు మన అందరికీ జీవితం ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలండి. అంటే ఎంత కదా ఉండాలండి, మనలో మన హృదయంలో ఒక నిజం ఉంది, మన హృదయంలో ఒక సత్యం ఉంది. అదే బైబిల్లో చెప్తాడు, యూ మస్ట్ నో ద ట్రూత్, యూ షుడ్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. నీ హృదయంలో ఒక సత్యం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది, అది స్వతంత్రమైనది, అది డిపెండెంట్ కాదు, ఇండిపెండెంటే. ఆ వస్తువు నీకు అనుభవించే వైద్యం అయ్యే వరకు నీకు హ్యాపీనెస్ లేదు, పీస్ లేదు, స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. లోపలకు వస్తుంది స్వర్గరాజ్యం, నీ హృదయంలోనే ఉంది. అది నీకు అనుభవంలోకి వచ్చే వరకు నో ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ సారో, నో ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ పెయిన్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ ప్లెజర్. ఈ పెయిన్ ప్లెజర్ కూడా పొందాలి. ఎవరైనా మనం స్తోత్రం చేస్తారనుకోండి ప్లెజర్ వస్తుంది, ఎవరైనా మనం విమర్శిస్తారనుకోండి పెయిన్ వస్తుంది. అంటే ఇతరుల మీద మన హ్యాపీనెస్ కోసం ఇతరుల మీద కనుక ఆధారపడితే, మన పీస్ కోసం ఇతరుల మీద కనుక ఆధారపడితే, ఈ పీస్ ఎప్పుడైనా, ఈ శాంతి ఎప్పుడైనా అశాంతిగా మారిపోతుంది, ఈ సుఖం ఎప్పుడైనా దుఃఖంగా మారిపోతుంది. అంతేకాదు భాష విషయాల మీద మనం ఆధారపడి ప్లెజర్ తీసుకుంటుంటే ఈ ప్లెజర్ కూడా ఈనాటికైనా ముందు నాటికైనా పెయిన్ కింద మారిపోతుంది. ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ హ్యాపీనెస్ మన హృదయంలో నుంచి రావాలి. పీస్ పీస్ మన హృదయం నుంచి సుఖం రావాలి, మన హృదయం నుంచి ఆనందం రావాలి. దానివల్ల అది దుఃఖం, మన హృదయం నుంచి వచ్చే ఆనందం దుఃఖ మిశ్రితం కాదు, మన హృదయం నుంచి వచ్చే శాంతి దుఃఖ మిశ్రితం కాదు. కానీ బాహ్యమైన సంఘటనల వల్ల కానీ, బాహ్యమైన పరిస్థితుల వల్ల కానీ, బాహ్యమైన వ్యక్తుల వల్ల కానీ మనకి ఏమాత్రం ప్రజలు వచ్చినా అది భవిష్యత్తులో తప్పనిసరిగా పెయిన్గా మారుతుంది. ఈ సంతోషం అంతా కూడా దుఃఖం కింద మారిపోతుంది. వడ్డీతో సహా మనం అనుభవించాలి. మనం అందరం కర్మ సముద్రంలో ఉన్నాం, కర్తృత్వం పెట్టుకుని పని చేస్తాం, ఏదో పని చేస్తాం. మనం ఎవరో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయం. మనం ఎవరో మనం తెలుసుకుంటేనే కానీ సుఖం మనకు స్వరూపంగా వ్యక్తం కాదు, నారాయణుడు మనకు స్వరూపంగా వ్యక్తం కాదు, నిర్వాణ స్థితి మనకు స్వరూపంగా వ్యక్తం కాదు. సాక్రటీస్ చెప్పాడు, నువ్వు ఎవడో నువ్వు తెలుసుకోమని. నేను ఎవడో నిన్ను తెలుసుకోమని చెప్పడంలో పిచ్చమాటలు కాదు, నువ్వు ఎవడో నువ్వు తెలుసుకునే వరకు నీకు సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు, నీ ఇమోషనల్ స్టేట్ని పొందలేవు. అయితే నువ్వు ఎవడో నీ తెలుసుకుంటేనే ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా ఆ శాంతే. శరీరం ఉంటే సుఖం, శరీరం లేకపోతే సుఖం, ప్రపంచం కనిపిస్తే సుఖం, ప్రపంచం కనిపించకపోతే సుఖం, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతే. అప్పుడు నువ్వు ప్రపంచం మీద ఏమి, నీ సుఖానికి కానీ, నీ శాంతికి కానీ, నీ బంధువుల మీద కానీ, నీ మిత్రుల మీద కానీ, లోకం మీద కానీ, పంచభూతాల మీద కానీ, నీ మనోబుద్ధుల మీద కానీ ఆధారపడి ఉండవలసిన పని లేదు భయ్యా. యు మస్ట్ నో ద ట్రూత్, యు షల్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. అప్పటి వరకు మనకు ఫ్రీడమ్ లేదు. అసలు ఇంకోటి ఇష్టాయిష్టాలలోంచి విడుదల పొందకపోతే కృష్ణుడు చెప్తాడు గీతలు, వాడిని మాయ విడిచిపెట్టదు, రాగద్వేషాల మధ్య ఎవడైతే భూగిసరాడుతున్నాడో వాడిని మాయ విడిచిపెట్టడు, వాడు మోహంలో పడి ఉంటాడు. ఆ మోహంలో ఉండవలసిందే అని దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఉన్నాడు అనుకోండి, బుద్ధుడు టీచర్, కృష్ణుడి టీచర్, యేసు టీచర్, బాబా టీచర్, వీళ్ళందరూ టీచర్స్. వీళ్ళందరూ చేసిన పని ఏమిటి? మానవుణ్ణి దుఃఖరహిత స్థితికి తీసుకెళ్తానికే వాళ్ళ యొక్క ఉపదేశాన్ని గురిపెట్టారు. మానవుణ్ణి దుఃఖం లేని స్థితికి, నీకు చాలా వెళ్తుందనుకోండి, నీకు అంగబలం ఉందనుకోండి, అర్ధబలం ఉందనుకోండి, సమాజంలో నీకు పలుకుబడి ఉందనుకోండి, అన్నీ ఉన్నాయనుకోండి, ఊరికి అనుకోండి మాట్లాడు, నీ దుఃఖం వస్తుంది అనుకోండి, ఇవన్నీ మీరు ఏం చేసుకుంటారు అది నేను అడిగేది కృష్ణుడు. మీ చుట్టూరు డాక్టర్లు ఉన్నారు, దేహంలో ఒక బాధ పోవటం లేదు, దేహం ఉంటే రోగ బాధ, చుట్టూరు డాక్టర్లు ఉన్నారు, ఏం ప్రయోజనం మనకి? నీకు అన్ని సదుపాయాలు ఉన్నాయి, అందబలం ఉంది, అర్ధబలం ఉంది, 100 కోట్ల డబ్బు ఉంది, ఇన్ని ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఇంత ఉన్నప్పటికీ నీకు దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. మిమ్మల్ని దుఃఖం మిమ్మల్ని కొండదీస్తుంటే, సారోలో మీరు పడి ఉంటే, సారపుడిగా ఉంటే, ఇవన్నీ ఉన్నప్పటికీ వీటి వల్ల ప్రయోజనం ఏమిటి? షేక్స్పియర్ చెప్తాడు, వి ఆర్ సచ్ స్టఫ్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడ్ అప్, అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండ్ అండ్ విత్ దిస్. షేక్స్పియర్ డ్రామాలో ఏం చెప్పాడంటే, ఇప్పుడు మనకు రాత్రి నిద్ర వస్తుంది, ఆ నిద్రలో మనకి మంచి స్వప్నాలు వస్తాయి, చెడ్డ స్వప్నాలు వస్తాయి, గుడ్ డ్రీమ్స్ రావచ్చు, బ్యాడ్ డ్రీమ్స్ రావచ్చు. మెలకు వచ్చాక గుడ్ డ్రీమ్ ఫాల్స్, బ్యాడ్ డ్రీమ్ కూడా ఫాల్స్. నీకు డ్రీమ్లో 1 కోటి రూపాయలు సంపాదించినట్టు వచ్చింది అనుకో, డ్రీమ్లో నీకు వేకింగ్ స్టేట్లోకి వచ్చాక నేను కోటీశ్వరుడు అనుకో, ఎంచేత? అది అసత్యం, నీకు తెలుస్తుంది. అయితే డ్రీమ్లో నువ్వు చాలా నష్టపోయావు అనుకో, మెలకు వచ్చాక నేను చాలా నష్టపోయానని దుఃఖపడవు, ఎంచేత? అది అసత్యం అని తెలుస్తుంది. అదేవిధంగా ఈ జీవితంలో కూడా, ఈ లైఫ్ స్టైల్లో కూడా, నీ 80 సంవత్సరాలు జీవించు, 90 సంవత్సరాలు జీవించు, ఇది కూడా డ్రీమ్స్ తప్పే. అయితే ఆ డ్రీమ్ పొట్టిగా ఉంటుంది, ఈ డ్రీమ్ పొడిగ్గా ఉంటుంది, అదంత అసత్యము, ఇదే అంత అసత్యము. ఈ జీవితంలో నువ్వు అనుభవించే కష్టకాలు కూడా డ్రీమ్స్ తప్పది, వేర్ సచ్ స్టఫ్ డ్రీమ్స్ ఆర్ మేడప్, అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ దిస్, ఇది కూడా డ్రీమే. అయితే ఏం చేయాలంటే, ఇది కూడా డ్రీమ్ కింద నువ్వు ప్రాక్టీస్ చెయ్యి. ఎప్పుడైతే నువ్వు వేకింగ్ స్టేట్లోకి వచ్చాక అది అసత్యం నీకు తెలిసిందో, నువ్వు హృదయంలోకి మేల్కొన్నప్పుడు, ఎక్కడైతే పరమాత్మ ఉన్నాడో, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే నీకు నాకు పంచభూతాలకి ఆధారంగా ఏ వస్తువు అయితే ఉందో, ఎక్కడైతే స్వర్గరాజ్యం, ఎక్కడైతే ఏ హృదయం హృదయంలో కనుక మేలుకుంటే, స్వప్నంలోంచి ఇప్పుడు నువ్వు జాగ్రత్త అవస్థలోకి మేలుకుంటున్నావు, ఈ జాగ్రత్త అవస్థలోంచి నీ హృదయంలోకి మేలుకుంటే, ఏ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుశుద్ధి 3 అవస్థలకి ఆధారంగా ఉంది, అతీతంగా ఉంది, ఆ హృదయంలో కనుక మేలుకొని వెంటనే ఇది కూడా డ్రీమ్ అనే సంగతి నీకు తెలుస్తుంది. ఇది ఎలాగ డ్రీమే, నీకు తెలుసుంటే డ్రీమ్, తెలియకపోతే డ్రీమ్. అయితే నువ్వు ఇది డ్రీమ్గా ప్రాక్టీస్ చేస్తే నీ మనస్సు అణుగుతుంది, ఇంద్రియాలు నిగ్రహించబడతాయి, మనస్సు బాహ్య చూపుల నుంచి లోపల చూపులకు మళ్లింపబడుతుంది, మనస్సు పలచబడుతుంది, ఆరోగ్యకరంగా పలచబడేది చిరిగిపోతుంది మనస్సు. ఇవన్నీ ఎందుకు? ప్రాణాయామాలు చేయమంటున్నారు, యోగాభ్యాసాలు చేయమంటున్నారు, వారం రోజులు ట్రైనింగ్లు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మనోనిగ్రహానికి, మైండ్ కంట్రోల్కే ట్రైనింగ్ లేనే, ఇంద్రియాలకి సెన్సెస్ కంట్రోల్కి ట్రైనింగ్ లేనే. అంటే నియమింపబడిన మనస్సు మాత్రమే ఆత్మాన్వేషణ చేస్తుంది. ఎప్పుడైతే సత్యాన్వేషణ ఏ మనస్సు చేస్తుందంటే, నియమింపబడిన మనస్సే చేస్తుంది, నిగ్రహింపబడిన మనస్సే సత్యాన్వేషణ చేయడానికి ఫిట్ అవుతుంది. రాధాకృష్ణ చెప్పాడు ఒక చోట, అనుకూలమైన సతి దొరికిన వాడికంటే, నచ్చిన ఉద్యోగం దొరికిన వాడికంటే, శాంతచిత్తం గలవాడు, మనోనిగ్రహం గలవాడు సృష్టిలో అదృష్టవంతుడు అని చెప్పాడు. మై సెర్చ్ ఫర్ ట్రూత్ అనే గ్రంథంలో రాధాకృష్ణ చాడు చెప్పాడు. సరే ఇప్పుడు ఇంతకీ ఏంటంటే, నువ్వు మనం ఏం చేయాలంటే, మనకి ఏ బలహీనతలు ఉన్నాయి చూసుకుని, ఆ బలహీనతలు లేని వాళ్ళతో సహవాసం చేయటం వల్ల మనకు బలహీనత రిడ్యూస్ అవుతుంది. ఇంకా ఒక భక్తుడి దగ్గర కూర్చుంటే, ఒక బుద్ధి సూక్ష్మత ఉన్న వాడి దగ్గర కూర్చుంటే, వాళ్ళ వైబ్రేషన్స్ మన మీద పనిచేస్తాయి. అది మధ్వాచార్యులు ఒక మాట చెప్పాడు. మధ్వాచార్యులు ఏం చెప్పాడంటే, నీ ప్రారంభవశాత్తు నీకు దుష్ట సహవాసం దొరికితే, దుష్ట సహవాసం చేసే బదులు, బ్యాడ్ కంపెనీలో పడే బదులు, వెళ్ళి నీ తలకాయ తీసుకెళ్లి పులి నోట్లో పెట్టమని చెప్పాడు. అని బ్యాడ్ కంపెనీ వాళ్ళంత ప్రమాదం ఉండాలి. అదే ఐన్స్టీన్ కూడా చెప్పాడు ఒక మాట, సత్పురుషులతో సహవాసం చేయటం కోసం అవసరమైతే భూమి యొక్క అంచు దాకా ప్రయాణించు. ఫిజిక్స్ చెప్తాడు, నో సిస్టమ్ ఇది పెర్ఫెక్ట్. ఒక జ్ఞానం తప్పించి, ఒక ఆత్మజ్ఞానం తప్పించి, ట్రూత్ తప్పించి ఏది పెర్ఫెక్ట్ కాదు. వాళ్ళు మెడిసిన్ వాడుతూ ఉంటారు మనకు, కొన్నాళ్ళు వాడాలి, కొన్నాళ్ళు వాడాక అర్థమైనంతకంటే మంచి మెడిసిన్ వచ్చింది తీసేయమంటారు. ఇవన్నీ కాలప్రవాహంలోకి పోతాయి. ఇంకెదొచ్చినా పెర్మనెంట్గా నిలబడేది, మారే దాంట్లో మారకుండా ఉన్నది ట్రూత్ ఒకటే.
ప్రపంచంలో అన్ని నశిస్తాయి, కానీ నశించే వస్తువుల్ని అన్నిటి మీద కప్పి ఉంచేది నశించని వస్తువు ఒకటి ఉంది, అదే బ్రహ్మం. అది నీ హృదయంలో ఉండవయ్యా, ఒక పురుషత్తులు చెప్తాడు, అది నీ హృదయంలో ఉంది. ఆ బ్రహ్మము నువ్వు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావో అది నీ హృదయంలోనే ఉంది, ఎక్కడో లేదు, ఎక్కడో ఉండదు నీకు అనిపిస్తాను, అది నీ హృదయంలోనే ఉంది. ఆ బ్రహ్మము నీ హృదయంలోనే ఉంది. అన్నాన్ని పైన మూకుడు ఎలా కప్పి ఉంచుతుందో, కొండలో అన్నం ఉంది, పైన మూకుడు దాన్ని కప్పి ఉంచింది, అన్నం మనకు కనిపించడం లేదు, లేదనే కాదు, పైన మూకుడు మనకి కనపడకుండా మనకు గోచరింపక చేయకుండా అడ్డొస్తుంది. అలాగే నీ హృదయంలో ఆనందం ఉంది, ఈశ్వరుడు ఉన్నాడు. అహంకారం, అహంభావన, ఈగో సెన్స్, ఈ బాడీ బౌండ్ ఫాల్స్. కొండలో అన్నం ఉంది, పైన మూకుడు ఉంది, మూకుడు ఉంటే కొండలో అన్నం ఉంది, కొండలో అన్నం ఉన్నా మూకుడు ఉంటే కనపడదు. అలాగే మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఈ దేహాభిమానం వల్ల, శవబుద్ధి వల్ల ఉన్నా గోచరించడం లేదు. ఈ శవబుద్ధి కనుక, ఈ దేహబుద్ధి కనుక, దేహాభిమానాన్ని కనుక, ఆ మూకుడు దేహాభిమానమే మూకుడి, ఆ ఈగో సెన్స్ కనుక మనం ఆ బాడీ బౌండరీని తీసి ఆ మూకుడు తీసో పక్కన పెడితే ఆ కొండలో అన్నం ఎలా కనపడుతుందో, అలాగే ఈ శవబుద్ధిని తీసో పక్కన పెడితే అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ అక్కడే అప్పుడే మనకి హృదయంలో ఉన్నటువంటి ఆ ఆత్మ మనకి స్వరూపంగా వ్యక్తమవుతుంది. ఆ మహావిరుచిరు శాంతి నారాయణుడు ఎక్కడో కాదు, మనం స్వరూపంగానే వ్యక్తమవుతాడు. అప్పుడు మనకు గోయింగ్ తోటి కమింగ్ తోటి పని లేదు, అప్పుడు నిజంగా మనం ఇండిపెండెన్స్ని పొందుతాం. అయితే నువ్వు సాధనలో ఫండమెంటల్గా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎల్కేజీలో యూకేజీలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మాటకాడ నిగ్రహం ఉండాలి, తిండికాడ నిగ్రహం ఉండాలి, అతిగా నిద్రపోకూడదు. అతిగా నిద్రపోతే నీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ధనం పోతే మళ్ళీ సంపాదించగలం, కానీ కాలం పోతే మళ్ళీ సంపాదించలేం మనం. అంటే ఫుడ్ కాడ నిద్ర కాడ కూడా అతిగా నిద్రపోకూడదు అని చెబుతూ ఇక్కడ భగవాన్ కొన్ని మాటలు చెప్తారు. నిద్రపోతుంటే ఒకసారి నిద్ర రాకపోతే ఇలా తలకని పెట్టుకుంటాం, తలకంలో టెక్కే పెట్టుకుంటాం, కాలకంలో టెక్కే పెట్టుకుంటాం. అదే ఎవరైనా ఉంటే మనకి కాళ్ళు నొక్కి వాళ్ళంటే కాళ్ళు నొక్కమంటాం, ఎవరైనా ఉంటేనే సరే ఫ్యాన్ పెట్టుకుంటాం. ఇవన్నీ సరిపోదు, ఏసీ ఒకటి పెట్టుకుంటాం, సీలింగ్ ఫ్యాను, టేబుల్ ఫ్యాను, తలకింద మరి అన్నీ కాక దోమతర ఒకటి, ఆల్అవుట్ దోమతర, ఇవన్నీ ఎందుకు రావు, ఇన్ని బాధలు ఎందుకు, అని ఈ తెప్పలు నువ్వు ఎందుకు పడుతున్నావు అని రమణ మహర్షి గారు అడిగారు. ఎందుకంటే నిద్ర రావడం అంతే కదా మీ పర్పస్ అండి. కాళ్ళు ఒకరిని ఒక్కమంటాం, ఓ దోమతర ఒకటి, ఆల్అవుట్ ఒకటి, ఏసీ ఒకటి, టేబుల్ ఫ్యాన్ ఒకటి, సీలింగ్ ఫ్యాన్ ఒకటి, ఇన్ని గొడవలు మరి తలకిందే కాకుండా కాళ్ళకింద ఒకటి ఎక్క, ఇన్ని గొడవలు పడుతున్నా ఎందుకంటే నీకు నిద్ర రావటానికి. అసలు నిద్ర రావటానికే ఇన్ని సదుపాయాలు నువ్వు ఉపయోగించుకుంటున్నావయ్యా, ఆత్మజ్ఞానం సంపాదించడానికి ఇన్ని రకాలుగా నువ్వు కష్టపడాలని ఇది కలిగి రమణ మహర్షి గారు. నువ్వు ఉపయోగించుకో దోమతలు వేసుకో, ఇవన్నీ ఎందుకు, సీలింగ్ ఫ్యాన్ పెట్టుకొని నిద్ర కోసం. అదేవిధంగా భగవంతుడు నీకు ఎన్ని అవకాశాలు ఇస్తే అన్ని అవకాశాలు, నీకు దేహం ఉంది, మనస్సు ఉంది, తెలివితేటలు ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, వైరాగ్యం ఇచ్చాడు, సత్పురుషులు ఇచ్చాడు, అరిష్టని చెప్తాడు. సత్పురుషుల సహవాసం కోసం అవసరమైతే భూమి యొక్క అంచుదాకా ప్రయాణం చేయడం. ఒక చోట మనం డబ్బు సంపాదన కోసం గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్నాం, అమెరికా వెళ్ళిపోతాం, ఎందుకు వెళ్తున్నాం, డబ్బు సంపాదించుకోవటానికి. అలాగే సజ్జనతో హోలీ కంపెనీ కోసం అవసరమైతే భూమి యొక్క అంచుదాకా నువ్వు ప్రయాణించే హోలీ కంపెనీ కోసం, సత్పురుషులతో సహవాసం కోసం. రామకృష్ణ పరమహంస అంటాడు, సజ్జన సాంగత్యం నీకు లభించినప్పుడు, హోలీ కంపెనీ నీకు లభించినప్పుడు, న్యాచురల్గా ఎయిర్ నీకు వస్తున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్ తోటి టేబుల్ ఫ్యాన్ తోటి నీకు పనే ఉంది. అంటే నీకు హోలీ కంపెనీ దొరికినప్పుడు పెద్ద సాధనతో కూడా పని లేకుండా నువ్వు తరిస్తావని చెప్పడం కోసం రామకృష్ణుడిది చెప్పాడు. అంటే హోలీ కంపెనీ ఎటువంటిది అంటే న్యాచురల్, నార్మల్ ఎయిర్ లాంటిది. నువ్వు చేసే సాధన ఎటువంటిది అంటే టేబుల్ ఫ్యాన్ వచ్చే, టేబుల్ ఫ్యాన్ వల్ల సీలింగ్ ఫ్యాన్ వల్ల వచ్చే గాలి లాంటిది. అంటే సత్పురుషులు సహవాసం ఉపయోగించుకో. అదే నీకు దేహం ఒకటి ఇచ్చాడు, నీకు దేహం ఉంది, మనస్సు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఆలోచించుకోవడానికి బుద్ధి ఉంది, తర్వాత సమాజం ఉంది, అన్ని అనేక అవకాశాలు ఇచ్చాడు భగవంతుడు. నీకు డబ్బు ఇచ్చాడు, అది చదువు ఇచ్చాడు భగవంతుడు, నీకు అన్ని అవకాశాలను ఉపయోగించుకో. ఎన్నిటిని పాడు చేసుకోవద్దు, ఎన్నిటిని వేస్ట్ చేసుకోవద్దు, ఇవన్నీ నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకుని నిద్ర రావడానికి ఎన్ని తెప్పలు పడుతున్నావో, ఇవన్నీ ఉన్నాయి తెప్పలు పడ, ఇవన్నీ ఉన్నా నిద్ర రాకపోతే మనం సింపింగ్ పిలిచోటి ఉన్నాయి. మళ్ళీ అదేవిధంగా నీ అన్ని ఉన్నప్పటికీ నీకు అన్ని ఆ నిద్ర కోసం అన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు? ఆత్మజ్ఞాన సముపార్జనకి, గాడ్ రియలైజేషన్ కోసం, ట్రూత్ని రియలైజ్ చేయటం కోసం నువ్వు భగవంతుడి నీకు ఎన్ని అవకాశాలు ఇస్తే అన్ని అవకాశాలు సద్వినియోగం చూసుకుని నువ్వు ట్రూత్ని తెలుసుకో, సత్యాన్ని తెలుసుకో. అజ్ఞానంలోంచి మెలకువలోకి రా, చీకట్లోంచి వెలుచట్లోకి రా, బంధంలోంచి మోక్షంలోకి రా. మోక్షం ఎక్కడో లేదు, అది నీ స్వరూపంలో ఉంది, నీ హృదయంలోనే ఉండవయ్యా. మోక్షం అంటే విడుదల. దేంట్లోంచి విడుదల? దేహాభిమానంలోంచి, శవబుద్ధిలోంచి విడుదలే మోక్షం. మనం దేహాభిమానాన్ని పెంచుకోకూడదు, దేహాభిమానం తగ్గించుకోవాలి సాధన. నేను ప్రాణాయామం చేస్తున్నాను, జపం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, దేహాభిమానాన్ని పెంచుకోకూడదు. దేహాభిమానం పెంచుకునేవాడు బంధంలో పడతాడు. దేహాభిమానంలోంచి విడుదల పొందినవాడు వాడు ఎటువంటి హ్యాపీనెస్ పొందుతాడు? అన్డైల్యూటెడ్ పీస్, అన్బ్రోకెన్ పీస్, పర్మనెంట్ పీస్. అంటే దేహం పోయిన ఆ సుఖ సముద్రం పొంగి, ఆ శాంతి సముద్రం పొంగి, ఆ జ్ఞాన సముద్రం పొంగి నీ సహస్రాలను ముంచుతున్నప్పుడు దేహం మరణించినా, దేహం లేకపోయినా అప్పుడు నువ్వు ఉన్నావని సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఆనందం ఊగిసలాడతావు, లోపల ఉంటావు, బయట ఉంటావు, అంతటా ఉంటావు. నువ్వు లేని చోటంటూ లేదు, నువ్వు వెళ్ళటానికంటూ ఉండదు. నువ్వు అంతటా ఉన్నప్పుడు ఇంకో చోటకి, ఒక చోట ఉండి మరొక చోట లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం ఉంటుంది. అంతటా ఉన్నవాడికి కమింగ్ లేదు, అంతటా ఉన్నవాడికి గోయింగ్ లేదు. అంతటా నువ్వు ఉంటావు. అంతటా ఉండటమే కాదు, శాంతిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఏకమక్షరం, ఇది నిరంతరము. ఒక నాశనం లేని వస్తువు, ఒక సద్వస్తువు, ఒక సత్య వస్తువు, ఒక చావులేని వస్తువు నీ హృదయంలో ప్రాణిగా ప్రకాశిస్తాను, నేరుగా ప్రకాశిస్తాను. అది ఐ కాట్ జీవుడు, ట్రూ ఐ, రాయల్ ఐ, లాయల్ ఐ, కింగ్లీ ఐ, దేవుడు. దేహమునే తలంపు జీవుడు. ఆ దేహము నేననే తలంపు నశించిన వెంటనే దేవుడితో సమానం. ఇవాళ శ్రీ సాయిబాబాని మనం దేవుడితో సమానంగా పూజిస్తున్నాం. ఏం చేత? ఆ బాడీ బౌండ్ అక్కడ నీకు లేదు. యూనివర్సల్ కాన్షియస్నెస్ అక్కడ నీకు బాడీకి సంబంధించి ఇండివిజువాలిటీ ఏమీ లేదు. కంప్లీట్ యాబ్సెన్స్, టోటల్ యాబ్సెన్స్ ఫ్రమ్ ఇండివిజువాలిటీ, ఫ్రమ్ బాడీ బౌండై, ఫ్రమ్ ఫాదర్ సార్. అంచేది మన దేవుడి కింద అక్కడ పెట్టుకుని ఆరాధిస్తాం. అది ఏకమక్షరం, ఇది నిరంతరం. భాషతే స్వయం, నెక్కితే కథం. అది మాటలకు అందదు, మనస్సుకు అందదు. నీ మాటలకు అందదు, మనస్సుకు అందదు. నీ హృదయంలో ఒక వస్తువు ఉంది, నీ హృదయంలో నీ శరీరం చనిపోతుంది. నీ చావులేని సత్పదార్థం ఒకటి నీ హృదయంలో ఉంది. అది ఫిజికల్ హార్ట్లో కాదు, స్పిరిచువల్ హార్ట్లో ఉంది. ఫిజికల్ హార్ట్ బ్లడ్ను పంపు చేస్తుంది, స్పిరిచువల్ హార్ట్లో భగవంతుడు ఉన్నాడు. నిన్ను కంట్రోల్ చేసేవాడు, నిన్ను నియమించేవాడు. ఎక్కడ ఉండి నియమించడం లేదు, నీ హృదయంలో ఉన్నాడు. సోమర్థనంగా లేడు, ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. ఎలా వర్క్ చేస్తున్నాడు? టామ్టామ్గా కాదు, సైలెంట్గా వర్క్ చేస్తున్నాడు. భగవంతుడు ఎలాగైతే పని చేస్తున్నాడో అలా పని చేయటం కనుక మనకు నేర్చుకుంటే భగవంతుడి స్వరూపాన్ని మనం పొందుతాం. మనం ప్రాంతం కోసం చేయటం కాదు, భగవంతుడు ఎంత సైలెంట్గా పనిచేస్తున్నాడో మనం కూడా అంత సైలెంట్గా పనిచేస్తే ఆయన దయ మన మీద వర్షం కింద కురుస్తుంది, ఆయన స్వరూపాన్ని మనం పొందుతాం. అంచేత అది మాటలకు అందదు, అది మనస్సుకు అందదు. మాటలకు అందదాన్ని మాటలతో పట్టుకోవడానికి ప్రయత్నం చేయకు, మనసుకు అందడం దానికి మనసుతోటి పట్టుకోవడానికి ప్రయత్నం చేయకు. ఎక్కడ ఇంద్రియాలు అణిగినాయో, ఎక్కడ మాటలు అణిగినాయో, ఎక్కడ మనస్సు అణిగిందో, ఎక్కడ భక్తి కుదిరిందో అక్కడ ఆయన భక్తిలో, భక్తిలో ఎక్కడైతే మనస్సు అణిగిందో అటువంటి భక్తిలో ఆయన ఎలాగ ఒక మహా వెలుతురు లేక, ఒక స్వరూపం లేక, జ్ఞానం లేక రివీడ్ అవుతాడు. ఎక్కడైతే మనస్సు అణిగిందో అక్కడ రివి ఎరుకుబడతాడు. నువ్వు తెలుసుకోలేవాడిని, ఆయన తెలియబడాలి నీకు. నీ బాగా గుర్తుపెట్టుకోవాలి, భగవంతుని మనం తెలుసుకోలేము. మన బిహేవియర్ని బట్టి, ఇన్ పర్సనల్ బిహేవియర్, ఇంటెలిజెంట్ బిహేవియర్, కూల్ బిహేవియర్, పాయిట్ బిహేవియర్. మన బిహేవియర్ ఇంపర్సనల్గా ఉండాలి. ఆ ఇంపర్సనల్ బిహేవియర్ వల్ల మనకు అది తెలియబడతాడు. అంతేకాదు మనం తెలుసుకోలేము ఆయన, మనం తెలుసుకోవడానికి మనకంటే చిన్నవాడు ఏం కాదా. మనస్సు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనస్సు లేనప్పుడు ఆయన ఉన్నాడు, శరీరం మాట వదిలేదు. మనస్సు మీకు తెలుస్తాను కదా, దేవుడు లేడని చెప్పుకోవడం వల్ల కానీ మాకు మనసు లేదని ఎవడో చెప్పడు. మనసు లేనప్పుడు ఆయన ఉన్నాడు, మనసు ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు, మనసు నశించాక ఆయన ఉంటాడు. మనసు లేనప్పుడు కూడా ఉన్నవాడు మనసు చేత ఎలా తెలియబడతాడు? మధ్యలో వచ్చిన మనసు చేత. మనస్సు అనేది నీ ఫిక్షణం. నీకున్న కోరికలే మనస్సు, నీకున్న వాసనలే మనస్సు, నీకున్న అయిష్టాల మనస్సు, నీకున్న ఇష్టాల మనస్సు. అందుకని మనస్సు ఏం లేదు. మైండ్కి ఇబ్బంది లేదు, మైండ్ ఈ మేడప్ ఫుడ్. మన 60 రోజులు మనం అన్నం తింటే మనస్తే శరీరం పనిచేయదు, మైండ్ పనిచేయదు. మనసు మధ్యలో వచ్చింది, మనసు లేనప్పుడు బ్రహ్మం ఉండదు. మనస్సు లేనప్పుడు ఉన్నది కానీ మనస్సు అది ఎలా తెలియబడుతుంది? మనస్సు అణిగించడం తెలియబడుతుంది. అంటే మనకి ఒకటి పవిత్రత కావాలి, ఏకాగ్రత కావాలి, వినీతత కావాలి, ప్రవీణత కావాలి, పనులు దేవుని చూడటం నేర్చుకోవాలి, అండగదయాలు దేవుని చూడటం నేర్చుకోవాలి. మన అంచేపు ఆ గుళ్ళో ఉన్న రాత్రిలోనే దేవుని చూడటం నేర్చుకున్నాం, అక్కడికే పరిమితం అయిపోయాం మనం. అంతరంగ దేవుడు గుళ్ళో రాత్రిలో రాత్రిలో కూడా ఉన్నాడు, లేడని అంటాం లేదు, కానీ అక్కడికే పరిమితం అయిపోతున్నాం మనం. మన భక్తి, మన జ్ఞానము, మనకున్న వివేకము కేవలం పూజ గదికే పరిమితం అయిపోతుంది. ప్రపంచం అంతా మనం భగవంతుని చూడగలగాలి. ఏదో ఎల్కేజీలో చేరామని ఎప్పుడు ఎల్కేజీలో ఉండకూడదు. హై స్కూల్లో చేరాక కాలేజీలోకి వెళ్ళాలను కానీ మనం హై స్కూల్లో చేరాను కదా, 100 సంవత్సరాలు నిన్న హై స్కూల్లో నుంచి బయటకు రాకూడదు అనుకోకూడదు. మన దేవుని గుళ్ళో చూడొచ్చు, ఏ దేవుని అయితే గుళ్ళో చూస్తున్నాము మొత్తం యూనివర్స్ అంతా చూడటం నేర్చుకోవాలి. విశ్వం అంతటా ఉన్నాడు, భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. నశించే పదార్థాల్లో, నశించే శరీరాల్లో ఆయన కట్టబడి ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు. ప్రపంచంలోని సొమ్మంతా భగవంతుడి, ఆయన దానికి ఇచ్చి దానాలు చేసాం, ధర్మాలు చేసాం. అది మనకు అర్థం చేసుకోవడానికి మనం ట్రస్టీ కింద ఉంటే సరిపోదు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, నీకు అహంకారం పోవాలంటే ఒక మాట చెప్పారు, పోస్ట్ మ్యాన్ లాగా ఉంటాను, పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు వస్తాయంటే ఇచ్చేస్తూ ఉంటాడు. అందులో మంచి ఉత్తరాలు ఉంటాయి, చెడ్డ ఉత్తరాలు ఉంటాయి, వాడికి ఏం సంబంధం లేదు, ఇచ్చేస్తూ ఉంటాడు. రైల్వే స్టేషన్ మాస్టర్ ఉంటాడు, ఒక రోజున కలెక్షన్ ఎక్కువ వస్తుంది, ఒక రోజున తక్కువ వస్తుంది. కలెక్షన్ ఎక్కువ వచ్చిన రోజున ఏమో సంతోషించాడు, తక్కువ వచ్చిన రోజున ఆడవాడు. రైల్వే స్టేషన్ మాస్టర్ ఇప్పుడు సామర్లకోటలో రైల్వే స్టేషన్ ఉంది, ఒక రోజున కలెక్షన్ ఎక్కువ వస్తుంది, ఒక రోజున తక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చిన రోజున ఏమో సంతోషించడు, తక్కువ వచ్చిన రోజున ఆడవాడు. ఏం చేత? ఆ డబ్బు తంద కాదు, గవర్నమెంట్ దేనాడు తెలుసు. అలాగే మన దగ్గర ఉన్న డబ్బు మంద కాదు, భగవంతుడిదని తెలిస్తే లాభం వచ్చినప్పుడు పొంగిపోం, నష్టం వచ్చిందని ఏడుస్తూ కూర్చోం. కొంతమంది నష్టం వచ్చిన వెంటనే ఆనందం పుచ్చిన ముఖాల్లాగా అయిపోతూ ఉంటారు. మనకు లాభం వస్తే ఆయనకి తెలియకుండా రాలేదు ఆ లాభం, నష్టం వస్తే భగవంతుని తెలియకుండా రావలేదు. లాభం వచ్చినప్పుడు లాభం నేర్పే పాఠాలు ఉంటాయి మనకి, నష్టం వచ్చినప్పుడు కూడా నష్టం నేర్పే పాఠాలు ఉంటాయి. వ్యాపారం అన్నాక ప్రతి సంవత్సరం లాభం వచ్చేస్తానని గ్యారంటీ ఉంటే ఈ పాటికి 100 కోట్ల మంది వ్యాపారాలు చేసేద్దరు. ప్రతి సంవత్సరం కూడా లాభం గ్యారంటీ అని ఉంటుంది అనుకోండి మనకి, అనుకోండి మాటర్స్కి, వ్యవసాయదారులు ఉండరు, డాక్టర్లు ఉండరు, ఇంజనీర్లు ఉండరు, మొత్తం 100 మన భారతదేశంలో 100 కోట్ల మంది ఈ పాటికి వ్యాపారంలో దిగిపోతారు. వ్యాపారం అంటేనే ఒక సంవత్సరం లాభం వస్తుంది, ఒక సంవత్సరం నష్టం వస్తుంది, ఒడిదుడుకులు ఉంటాయి. ఒకసారి లాభం వచ్చినప్పుడు భగవంతుని తెలియకుండా లాభం రాదు, నష్టం వచ్చినప్పుడు భగవంతుని తెలియకుండా రాదు. లాభం నేర్పే పాఠాలు మనకుంటాయి, నష్టం నేర్పే పాఠాలు కూడా మనకుంటాయి. జీవితంలో మనం నేర్చుకుంటే ప్రతి సంఘటన కూడా ఒక పాఠం మనకు నేర్పుతుంది. ఇది బాగా దృష్టి పెట్టుకోండి. మనకి మామూలుగా ఈ పుస్తకాల గ్రంథాలని పఠించడం కంటే జీవితం నేర్పే పాఠాలు చాలా ఎక్కువ ఉంటాయి మనకి. కొంతమంది మనల్ని బహుమానాలు ఇస్తారు మనకి, కొంతమంది అవమానాలు చేస్తారు. ఆ బహుమానాల వల్ల మనం పొంగిపోకూడదని బహుమానాలు చెబుతాయి, అవమానాలు చేసినప్పుడు పొంగిపోకూడదని అవమానాలు చెబుతున్నాయి. ఎప్పుడు కూడా ఎవడైతే తన మెదడుని, తన బ్రెయిన్ని సమతూకంలో ఉంచుకుంటాడో వాడికే బ్రహ్మజ్ఞానానికి ఫిట్ అవుతాడు. లేకపోతే ఫిట్ అవ్వడు, అసలు వాడు క్వాలిఫై అవ్వడు బ్రహ్మజ్ఞానానికి. సరసానంగా మనకు బహుమానాలు వచ్చినప్పుడు పొంగిపోతాం, అవమానాలు వచ్చినప్పుడు పొంగిపోతాం. అది కదరా, నువ్వు బహుమానాలు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు, అవమానాలు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నావు? అంతర్యామగా భగవంతుడిని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇప్పుడు నువ్వు సమతూకం, నీ మెదడు సమతూకంలో ఉంటే నువ్వు పెట్టిన ఆయన నీకు రివీల్ అవుతాడు, లేకపోతే రివీల్ అవ్వడు. అని ప్రపంచం కూడా ట్రైనింగ్ గ్రౌండ్. ఈ ప్రపంచం నుంచి నేర్చుకునే పాఠాలు ఎన్నో ఉన్నాయి, మన జీవితం నుంచి నేర్చుకునే పాఠాలు చాలా ఉన్నాయి. మీరు అదే దృష్టిలో పెట్టుకోండి. కొంతమంది మనల్ని స్తోత్రం చేస్తూ ఉంటారు, కొంతమంది విమర్శ చేస్తూ ఉంటారు. వాళ్ళు గురువులే, వీళ్ళు గురువులే, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే పాఠాలు ఉంటాయి, వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే పాఠాలు ఉంటాయి. లోకమే గురు, వరల్డ్ కూడా ఒక టీచర్. మనకు అనేక మంచిలో మనం నేర్చుకుని జాగ్రత్తగా మనం మంచిని పెంచుకుంటూ ఉండాలి. ఎప్పుడు చెవులతోటి మంచి వినాలి, కంపారిజన్ అయితే పనికిరాదు. మనకి 10 కోట్లు ఉన్నాయి, ఎవరికో 100 కోట్లు ఉన్నాయి అనుకుంటే మనకు దుఃఖం వస్తుంది. ప్రపంచంలో ఎంత సంపద ఉన్నా మన దేహానికి, మన దేహ ప్రార్థానికి ఎంత రావాలంటే అంతే వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఎంతో సంపద ఉంది, ఆ సంపద అంతా మనకు వచ్చేది. మనకు రావాల్సింది ఎంత ఉందో అంతవరకు వస్తుంది. దాన్ని మీరు అనుభవించండి, దాన్ని త్యాగం, కొంత త్యాగం చేసి కొంత మీరు అనుభవించండి. అనుభవించొద్దంటే అది ప్రపంచంలోనే సంపద, అది కాదు ఈ సంపద. ఈ సంపదలో ఈ సంపద మనం కాదు, మనకు సంపద ఉండొచ్చు, సంపద మనం కాదు. సంపద ఉండగా మనం చనిపోతాం ఒకసారి, లేదా మనం బతుకుండగా సంపద పోతాం. ఇంచేది మనం కాదు కాబట్టి. మన దేహమే మనం కానప్పుడు సంపద మనం ఎలా అవుతాం? మన దేహమే మన శరీరమే మనం కానప్పుడు వెల్త్ మనం ఎలా అవుతాం? అవన్నీ ఉండొచ్చు, మీకు ఉండకూడదు అని చెప్పటం లేదు. నేను సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేయొద్దు. సద్వినియోగం చేసుకుంటే నీకు హయ్యర్ బర్త్స్ వస్తాయి, దుర్వినియోగం చేసుకుంటే నీచమైన జన్మలు వస్తాయి, లోయర్ బర్త్స్ వస్తాయి. భగవంతుడు ఇచ్చిన అవకాశాలను మటుకు మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి. భగవంతుడు ఇచ్చిన అవకాశాలని బ్రహ్మజ్ఞాన సంపార్జనకి ఉపయోగించుకోండి. బిహేవియర్ కూడా ఇంప్రెషనల్గా ఉండాలి. మన బిహేవియర్ ఎంత ఇంప్రెషనల్గా ఉంటే అంత మనం దేహబుద్ధి నశిస్తూ ఉంటాం, దేహాభిమానం నశిస్తూ ఉంటాం. మనం అశాంతికి దూరం అవుతాం, శాంతికి దగ్గర పడతాం, దుఃఖానికి దూరం అవుతాం, సుఖాన్ని స్వరూపంగా మనకు వ్యక్తం అవుతుంది. ఇంకొక మాట మీకు గుర్తు చెప్తున్నాను, ఇవి ఒకటే గుర్తు పెట్టుకోండి. మనం ఎవరో మనం తెలుసుకునే వరకు నిజమైన సుఖం మనకు తెలియబడదు. సాపేక్షిక సుఖాలు రావచ్చు, అంటే వస్తువుల మీద మనుషుల మీద ఆధారపడినటువంటి సుఖాలు. మనం ఎవరో మనం తెలుసుకునే వరకు మనకు ట్రూ హ్యాపీనెస్ మనకు రానే రాదు. మనం ఎవరో మనం తెలుసుకోవడానికే ఈ జన్మ వచ్చింది, ఈ జన్మ దానికి ఉపయోగించుకోవాలి. దాన్ని వదిలేసి అది సాధించాలి, ఇది సాధించాలంటే సాధించవచ్చు. ఇదే శేషు పేరు చెప్పాడు, స్వప్న సమానం. యువర్ టచ్ స్టెప్ యువర్ డ్రీమ్స్ ఆర్ మేడ్ అప్, యువర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల హరే కృష్ణ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నీకు ధైర్యం ఉంటే ఆ ధైర్యాన్ని నేను, నీకు వివేకం ఉంటే ఈ వివేకాన్ని నేను, నీకు బుద్ధి సూక్ష్మత ఉంటే బుద్ధి సూక్ష్మతను నేను, నీకు డిస్క్రిమినేషన్ ఉంటే డిస్క్రిమినేషన్ నేను, అన్ని నేనే భగవంతుడు చెప్తాంటే మనం ఎక్కడ ఉన్నాం? మనం ఏమనుకుంటామంటే భగవంతుడు లేడు మనం ఉన్నాం అనుకుంటున్నాం. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నేనే ఉన్నాను రా, నీ అసలు లేడే అని చెప్తున్నాడు. నీ తిరుగుతేటలు నేను, నీ సంపదను నేను, నీ బుద్ధిని నేను, నీకున్న ధైర్యాన్ని నేను, అన్నీ నేనే. అది మైనస్ చేస్తే ఏమి లేదు అసలు. మనమేమనుకో అంతా లేదా ఆయన చెబుతాంటే మనమేమనుకుంటున్నామంటే ఆయన లేడు మనం ఉన్నాం అని. ఏమండి అంతా లేదా ఆయన చెబుతాంటే ఆయన లేడు మనం ఉన్నాం అనుకుంటున్నాం. యథార్థం చెప్పాలంటే మనం లేదు ఆయన ఉన్నాం. ఒక వైష్ణవ ఆచార్యుడు చెప్పాడు ఈ మాట, ముగిస్తున్నాను. ఓ పెరుమాళ్ళు వైష్ణవులు ఏమంటారంటే పెరుమాళ్ళని పెద్దవారు, పెరుమాళ్ళు అంటే పెద్దవారు అంటే భగవంతుడు. అందరికంటే పెద్దవారు ఎవరు? పెద్దవాడు ఆత్మ అంటే భగవంతుడే అందరికంటే పెద్దవాడు. ఆయన తర్వాతే మనం అందరం. ఆయన ముందు పెట్టుకుని మనం ఉండాలి, కానీ మనం ముందు ఆయన వెనకాల ఉండమనకూడదు. ఆయన ముందు పెట్టుకుని మనం వెనకాల ఉండాలి. అంటే పెద్దవారు పెరుమాళ్ళు అంటే పెద్దవారు నమ్మాలి వారు అంటారు. ఒక చోట ఓ పెరుమాళ్ళు, ఓ పెరుమాళ్ళు, ఓ పెరుమాళ్ళు, ఓ భగవంతుడా, ఓ భగవంతుడా, ఇంతకాలం ఇన్ని జన్మల నుంచి నేనేమనుకుంటున్నానంటే నువ్వు ఉన్నావు నేను ఉన్నావు అనుకుంటున్నాను. ఇన్ని జన్మల నుంచి ఈ జన్మల నుంచి ఏమనుకుంటున్నానంటే ఆయన మంచివాడు కాబట్టి దేవుడు ఉన్నాడు నేను ఉన్నాను అనుకుంటున్నానంట. మనం మనం ఉన్నాము దేవుడు లేడు అనుకుంటున్నాం అండి మనం. ఆయన నమ్మాలి వాడు మంచివాడు కాబట్టి రేపు పెరుమాళ్ళు ఇంతకాలం నుంచి నువ్వు ఉన్నావు నేను ఉన్నాను ఇద్దరు ఉన్నావు అనుకుంటున్నాం. ఇలా అనుకుంటూనే ఉన్నాం జన్మల నుంచి, అనేక జన్మల నుంచి ఇలా అనుకుంటూనే ఉన్నాను. సాధన చేయగా సాధన చేయగా సాధన చేయగా సాధన చేయగా హృదయం పవిత్రం అవ్వగా పవిత్రం అవ్వగా ఇప్పుడు తెలిసింది అయ్యా. ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలిసింది. ఏమని తెలిసింది? నువ్వే ఉన్నావు నేనేనని నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఓ పెరుమాళ్ళు ఇంతకాలం నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అనుకుంటున్నాను ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని తెలిసింది? నువ్వే ఉన్నావు నేను ఏమైనా సంగతి
నువ్వు ఉన్నావు నేను లేని సంగతి ఎప్పుడు తెలిసింది అంటే నిన్ను తెలుసుకుని నాకు తెలిసింది నిన్ను ఎవరో నాకు తెలియకముందు నువ్వు ఉన్నావు నేను ఉన్నాననుకుంటున్నాను ఇప్పుడు తెలిసింది ఎప్పుడు తెలిసింది ఇప్పుడు తెలిసింది ఏమని తెలిసింది నువ్వే ఉన్నావు నేను లేని సంగతి నేను తెలుసుకున్నాక తెలిసింది హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 నారాయణుడే కృష్ణుడు ఎవరో కాదు ఆ ప్రభువే యజమానే ఆడే కంట్రోలరే వాడే కృష్ణుడు వాడే రాముడు ఈ కృష్ణుడుగా వచ్చినవాడు ఆ శ్రీహరే ఈ రాముడుగా వచ్చిన వాడు కూడా శ్రీహరే వాడే నారాయణుడే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటే ఇది జప నామ జపం అంటారు దీన్ని దీన్ని ఏమంటారంటే నామాన్ని జపిస్తున్నాం మనం ఈ నామాన్ని జపించడం వల్ల వచ్చే లాభం ఏంటి చెప్పమంటారా ఇది మనం దగ్గరగా చేసినా లేదా సైలెంట్గా చేసినా ఇది లాభం ఏంటంటే ఆ రోజుకి ఆ రోజు మనలో గుణ సంపద పెరుగుతుంది మంచి పెరుగుతుంది చెడు తగ్గిపోతూ ఉంటాం భగవంతుడి నామాలను తీసుకుని జపించడం వల్ల కాన్స్టెంట్గా జ్ఞాపకం పెట్టుకోవటం వల్ల జపించడం వల్ల మంచి పెరుగుతూ ఉంటుంది చెడు తగ్గిపోతూ ఉంటుంది మంచి గుణాలు పెరుగుతూ ఉంటాయి చెడు గుణాలు తగ్గిపోతూ ఉంటాయి గుణాలు మనకి సంపద కింద వచ్చేస్తూ ఉంటుంది నామాలను స్మరించుకోవటం వల్ల మనం మన హృదయంలో భగవంతుని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటే బుద్ధిలోని దోషాల వల్ల ఈ బుద్ధిలోని దోషాల వల్ల మనం దైవాన్ని తెలుసుకోలేకపోతున్నాం ఈ భగవంతుని స్మరించగా బుద్ధిలోని దోషాలు వేరుతో సహా నశిస్తాయి బుద్ధిలోని దోషాలు ఎప్పుడైతే వేరుతో సహా నశించిందో బుద్ధి స్వచ్ఛమవుతుంది బుద్ధి నిర్మలం అవుతుంది బుద్ధికి ఏకాంతం వస్తుంది బుద్ధికి ఏకాగ్రత వస్తుంది ఏకాగ్రత వచ్చి ఆ నిర్మలమైన బుద్ధికి ఈశ్వరుడు అప్పుడు గోచరిస్తాడు ఎంత స్పష్టంగా మీరు నాకు ఎంత స్పష్టంగా గోచరిస్తున్నారో నాకు మీరెంత స్పష్టంగా గోచరిస్తున్నారో అంత నీకు నేనెంత స్పష్టంగా గోచరిస్తున్నాను మన బుద్ధిలో ఉన్న దోషాలు వేరుతో సహా నశించినప్పుడు హృదయంలో ఉన్న దేవుడు గోచరిస్తాడు ఈ నామ జపం ఎందుకంటే ఈ జపయజ్ఞం భగవంతుడి గీతలు ఏం చెప్పాడంటే యజ్ఞంలో నేను జపయజ్ఞం అని చెప్పాడు ఈ జపయజ్ఞానికి ఒక పైస కూడా ఖర్చు పెట్టక్కర్లేదు ఒక పైస కూడా ఖర్చు పెట్టకుండా జపయజ్ఞం చేయొచ్చు హోమాలకి యజ్ఞానికి యాగాలకి డబ్బు ఖర్చు అవుతుంది కానీ జపయజ్ఞానికి డబ్బు ఖర్చు అవ్వదు అని జపయజ్ఞం చేయటం వల్ల ఈ జపాన్ని నిరంతరము దేవుడి యొక్క నామాన్ని స్మరించడం వల్ల బుద్ధిలోని దోషాలు నశిస్తాయి బుద్ధిలోని దోషాలను తొలగిపోతాయి బుద్ధి నిర్మలం అవుతుంది హృదయంలోని ఈశ్వరుడు బుద్ధికి గోచరం అవుతాడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఓం శ్రీ సాయిరామ్ 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 ఓం శ్రీ 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 సాయిరామ్ 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 ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ 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 శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ నారాయణ 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 ఓం నమో నారాయణాయ ఈ ఈ శబ్ద బ్రహ్మం ప్రపంచంలో ఉన్న శబ్దాలను కూడా ఓంకారంలో ఎముడున్నాయి. ఎంతకంటే మించిన బీజాక్షరం లేదు.